We turn once again to continue our study in all that Jesus taught based on Matthew 28, verse 20, 19 and 20.
మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 20 వచనాలను ఆధారం చేసుకుని యేసు బోధించినదంతయు అనే అంశం మీద మనం అధ్యయనము చేస్తూ ఉన్నాం. దాన్ని ఇప్పుడు కొనసాగిద్దాం.
Go into every nation and make disciples and teach them to do all that I commanded you.
మీరు సమస్త దేశములకు వెళ్లి శిష్యులుగా చేసి నేను మీకు ఆజ్ఞాపించినంతయు గైకొనమని వారికి బోధించుడి.
That's what we've been looking at.
అదే మనం చూస్తూ ఉన్నాం.
And we're looking especially at what Jesus commanded us to do in the Sermon on the Mount.
Pratyekanga konda meda prasangamlo edaithe Yesu Kristu Prabhu manaku cheyamani aagnyapincharo danni chustunnam.
It's a very important passage of scripture.
Idento pramukhyamaina vakya bhagamu.
Because most Christians have not taken it seriously.
Endukante aneka mandi Christavulu dinni teevranga teeskoledu.
I would say the shallowness of the lives of many Christians is primarily because they have not taken the Sermon on the Mount seriously.
అనేక మంది క్రైస్తవుల జీవితాల్లో ఆ ఖాళీ ఎందుకుందంటే వారు కొండ మీద ప్రసంగాన్ని తీవ్రంగా తీసుకోలేదు.
So today we come to Matthew 7 and verse 13.
ఈ రోజు మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం దగ్గరికి వచ్చాం.
These are the concluding parts of the sermon.
ఇవి కొండ మీద ప్రసంగం యొక్క ముగింపు భాగాలుగా ఉన్నాయి.
Conclusion to what he had already taught.
ఆయన ఇప్పటికే ఏదైతే బోధించారో దానికి ముగింపుగా ఉంది.
అండ్ వీ నీడ్ టు రీడ్ దీస్ వర్సెస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వాట్ ప్రిసీడ్స్ ఇట్ ఇన్ చాప్టర్స్ 5 and 6 అండ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ చాప్టర్ 7.
కాబట్టి ఈ వచనాలను మనం సందర్భానుసారంగా చదవాలి. దీనికి ముందు మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం మొదటి భాగంలో ఏముందో చూడాలి.
ఎంటర్ బై ద నారో గేట్.
ఇరుకు ద్వారమును ప్రవేశించుడి.
వాట్ డస్ హి మీన్?
ఏంటి దీని అర్థం?
దట్ వాట్ ఈస్ ప్రీచ్ సో ఫార్ ఈజ్ ఇన్ అ సెన్స్ అ వెరీ నారో గేట్.
ఇప్పటిదాకా ఆయన ఏదైతే బోధించారో అది ఇరుకు ద్వారం వలె ఉంటుంది.
ఫర్ ద గేట్ ఇస్ వైడ్ అండ్ ద వే ఇస్ బ్రాడ్ దట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్ అండ్ మెనీ ఆర్ దోస్ హూ ఎంటర్ బై ఇట్.
నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు.
డిస్ట్రక్షన్ ఈజ్ ఇటర్నల్ హెల్.
ఇక్కడ నాశనము అంటే నిత్య నరకము.
Did Jesus speak about hell in the Sermon on the Mount?
యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో నరకం గురించి మాట్లాడారా?
He certainly did.
ఆయన మాట్లాడారు.
He spoke about it 3 times. The word hell comes in the Sermon on the Mount, and let's just look at it.
కొండ మీద ప్రసంగంలో నరకం అనే మాట 3 సార్లు వచ్చింది. దాన్ని చూద్దాం.
The way to destruction.
నాశనమునకు పోవు మార్గము.
Matthew 5:22.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం.
If you're angry with your brother, you're guilty before the court.
తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును.
And if that anger gives expression to words of anger, you're guilty before the Supreme Court.
ఆ కోపం వలన కోపంతో కూడిన మాటలు మాట్లాడినట్లయితే మహాసభకులోనవుతావు.
And if it goes further to serious words of anger, you'll be guilty enough to go to hell, to destruction.
ఆ కోపంతో ఇంకా తీవ్రమైన మాటలు మాట్లాడినట్లయితే నీవు నరకాగ్నికి లోనవుతావు.
Again he says in Matthew 5:28, if a man looks at a woman to lust for her in his heart, better you cut off your right, pull out your right eye, otherwise you can be thrown into hell.
ఆ తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తూ ఉన్నట్లయితే, తన కుడి కన్ను అతన్ని అభ్యంతరపరుస్తూ ఉన్నట్లయితే, ఆ కన్ను పెరికివేయాలి, లేనట్లయితే అతడు నరకానికి వెళ్తాడు.
Better to cut off your right hand, verse 30, otherwise you can be thrown into hell.
నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరచినట్ల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము, లేనట్లయితే నీవు నరకానికి వెళ్తావు. 30వ వచనం.
That's the way to destruction.
నాశనానికి వెళ్ళు మార్గం అంటే అది.
The way of anger, uncontrolled anger, and the way of uncontrolled sexual desire.
Adupuleni kopamu, adupuleni laingika talampulu, ade ee margamu.
And that is a wide way.
Adi visala margamu.
There are multitudes of people walking along that way.
Aneka mandi ee margamlo velto unnaru.
The world is full of people who are angry and saturated with sexual lust.
ఈ లోకంలో మనం చూసినట్లయితే కోపిష్ఠులు ఎంతో మంది ఉన్నారు, లైంగిక సంబంధమైన కోరికలతో రగిలిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
Uncontrolled sinful sexual desire exploiting poor women etc.
అదుపులేని లైంగిక సంబంధమైన కోరికలు, అమాయకులైన స్త్రీలను పీడించటం, ఇలాంటివన్నీ.
That is a broad way to destruction.
ఇది నాశనమునకు పోవు విశాల మార్గము.
What about a Christian who says he's a born again Christian and goes along that way watching internet pornography?
ఒక క్రైస్తవుడు నేను తిరిగి జన్మించానని చెప్పుకుంటూ కంప్యూటర్ లో భూత చిత్రాలు చూసుకుంటూ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే,
taking advantage of poor women being exploited,
అమాయకులైన స్త్రీలను పీడించటం,
and who expresses his anger outwardly,
బాహ్యంగా తన కోపాన్ని ప్రదర్శించటం,
that's the way to destruction.
ఇది నాశనమునకు పోవు విశాల మార్గము.
Whether he calls himself a Christian or a non-Christian, it makes no difference.
అతడు క్రైస్తవుడినని పిలుచుకున్నా లేక క్రైస్తవేతరుడినని పిలుచుకున్నా పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు.
He's on the way to destruction.
తాను నాశనమునకు పోవు మార్గంలో ఉన్నాడు.
It's a wide way.
ఇదంతో విశాల మార్గము.
The wideness is by sometimes made by preachers who say, well, we don't have to be so narrow minded and say that only those who overcome these things are going into life.
కేవలం వీటిని జయించువారే జీవమునకు వెళ్తారు అని మనం సంకుచితమైన మనసుతో ఆలోచించకూడదు అని చెప్పి బోధకులే ఈ విశాల మార్గాన్ని ఇంకా విశాలంగా చేస్తూ ఉంటారు.
నో,
కాదు.
దే మేక్ ద గేట్ వైడర్.
వాళ్ళు ఆ ద్వారాన్ని ఇంకా విశాలంగా చేస్తారు.
జీసస్ సెడ్ ద వే టు లైఫ్ వాస్ లైక్ ఎ నీడిల్స్ ఐ.
యేసుక్రీస్తు ప్రభు చెప్పారు జీవమునకు వెళ్లే మార్గము సూది బెజ్జం వలె ఉంటుందని.
అండ్ can a camel go through a needle's eye?
సూది బెజ్జంలో నుండి ఒంటె దూరుతుందా?
నో,
లేదు.
It's easier, he said, for a camel to go through a needle's eye for the man who is rich in himself to possess the kingdom of God.
ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరటం సులభమని ఆయన చెప్పారు.
See, our richness is not only in wealth.
ఇక్కడ మన ధనం అంటే కేవలం మన సంపదను గురించే కాదు.
It could be in our intellect and our intellectual arguments.
ఇది మన తెలివితేటలకు సంబంధించింది అయ్యుండొచ్చు, దాన్ని బట్టి వచ్చిన వాదనలు అయ్యుండొచ్చు.
When we come to scripture and we take away the seriousness of these words with intellectual arguments.
మనము లేఖనముల దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క తెలివితేటలతో వీటి యొక్క తీవ్రతను తగ్గించవచ్చు.
Well, you're not going to enter God's kingdom.
అలా అయితే నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించవు.
That's a wide road that leads to destruction.
అది నాశనమునకు పోవు విశాల మార్గము.
But the gate is small and the way is narrow that leads to life.
కానీ ఇరుకు ద్వారము ఇరుకు మార్గము జీవమునకు తీసుకుని పోతుంది.
And that's the way Jesus spoke in the Sermon on the Mount.
యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో బోధించిన మార్గం అదే.
What he's saying is, all that I've spoken here so far is a very narrow gate and a very narrow way.
కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చాలా ఇరుకు ద్వారము మరియు ఇరుకు మార్గము.
But that's the way that leads to life.
కానీ జీవమునకు తీసుకుని పోవు మార్గం అదే.
And there are very, very few people who find it.
కానీ దీన్ని కనుగొనేవారు చాలా చాలా తక్కువ మంది మాత్రమే.
Do you expect multitudes of people to choose the way in the Sermon on the Mount?
కొండ మీద ప్రసంగంలో బోధించిన మార్గాన్ని అనేక మంది ఎన్నుకుంటారని మీరు అనుకుంటున్నారా?
Not at all.
కానే కాదు.
As we said earlier, the Sermon on the Mount is not meant for non-Christians.
మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా కొండ మీద ప్రసంగం క్రైస్తవేతరులకు కాదు.
It is not meant for non-disciples.
శిష్యులు కాని వారికి కాదు.
It's meant for those who have already laid a foundation in their life of repentance and faith in Christ, who are born again and become God's children.
ఇప్పటికే పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి తిరిగి జన్మించిన క్రైస్తవులకి, ఆ విధంగా పునాది వేసుకున్న వారికి మాత్రమే.
Now if a person has not taken that first step and he tries to follow the Sermon on the Mount, he's like a person who's building his house without a foundation.
ఇప్పుడు ఒక వ్యక్తి మొదటి అడుగు వేయకుండా కొండ మీద ప్రసంగాన్ని వెంబడించాలనుకుంటే ఆ వ్యక్తి పునాది లేకుండా ఇల్లు కడుతున్నట్లే.
But here it's speaking about disciples who are seeking to follow the Lord.
కానీ ఆయన ఇక్కడ శిష్యుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే ప్రభువుని వెంబడించడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ల గురించి.
They find this is a very narrow gate.
ఇది చాలా ఇరుకు ద్వారం అని వాళ్ళు కనుగొంటారు.
And there are very few who find it.
చాలా కొద్ది మంది మాత్రమే దీన్ని కనుగొంటారు.
సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ మెనీ మెనీ పీపుల్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ టు కమ్ రషింగ్ టు ఒబే ద థింగ్స్ రిటన్ ఇన్ మాథ్యూ 5, 6 and 7.
మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో చెప్పిన వాటికి విధేయత చూపించడానికి అనేక మంది జనసమూహాలు వచ్చి విధేయత చూపిస్తారని నేను అనుకోను.
సో వెన్ యూ థింక్ ఆఫ్ దీస్ మెగా చర్చెస్ విత్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ దేర్,
ఈ పెద్ద పెద్ద సంఘాలను మనం చూసినప్పుడు వేల మంది అందులో ఉంటారు.
యు వండర్ ఆర్ దీస్ ద ఫ్యూ పీపుల్ హూ ఫౌండ్ ద వే టు లైఫ్,
జీవమును కనుగొనే కొద్ది మంది వీళ్లేనా అని మనం అనుకుంటాం.
ఆర్ ఆర్ దీస్ పీపుల్ part of the broad way that's leading to destruction being led astray by false preachers,
leka nashanamunaku povu vishala margamuloniki tappudu bodhakulu dwara nadipinchabadutunna vara ani manam anukuntam.
Well, just going there we don't want to judge any of them,
edo vallu akkadiki velutunnaru kabatti manam evariki tirpu teerchalemu.
I'd be delighted if 30,000 people in one little area want to obey the sermon on the mount and follow Jesus.
ఒక చిన్న ప్రాంతంలో 30,000 మంది కూడుకొని కొండ మీద ప్రసంగానికి విధేయత చూపించి యేసుక్రీస్తును వెంబడించాలనుకుంటే నేను ఎంతగానో సంతోషిస్తాను.
I'd be happy if we have a church of 300,000 people who want to follow Christ.
యేసుక్రీస్తును వెంబడించాలనుకునే 3 లక్షల మంది ఉన్న సంఘం ఉంటే నేను సంతోషిస్తాను.
But not 300,000 people who just want to go to heaven without following Christ on earth.
కానీ ఈ భూమి మీద క్రీస్తును వెంబడించకుండా కేవలం పరలోకానికి మాత్రమే వెళ్లాలనుకునే 3 లక్షల మందిని చూసినప్పుడు నేను సంతోషించను.
And I want to say to you from what I have observed that in most churches the people are sitting there want to go to heaven without following Christ on the earth.
కానీ నేను గమనించింది మీతో చెప్పాలనుకుంటున్నాను, అనేక సంఘాల్లో అనేక మంది ఎలా ఉంటారంటే ఈ భూమి మీద క్రీస్తును వెంబడించకుండా కేవలం పరలోకానికి వెళ్లాలనుకుంటారు.
Now that's not the true church of Jesus Christ.
అది యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన సంఘం కాదు.
That's a church against which the gates of hell prevail.
ఆ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారంలో నిలుస్తాయి.
And that type of church is one where the preachers have made the gate wide so that multitudes of people can get in without paying the price.
అటువంటి సంఘాలు ఎలా ఉంటాయంటే ఆ బోధకులు ఆ మార్గాన్ని విశాలపరుస్తూ ఉంటారు, ఆ విధంగా వెల చెల్లించకుండా అనేక మంది జనసమూహాలు ఆ మార్గంలోకి ప్రవేశిస్తారు.
Wide so that you can love money and imagine that you love God as well.
అదెంత విశాల మార్గం అంటే నీవు డబ్బును ప్రేమిస్తూ కూడా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకోవటం.
They made the gate wide.
వాళ్ళు ద్వారమును విశాలపరుస్తారు.
And then of course they are deceiving themselves that they are building followers of Jesus in that church.
ఆ సంఘంలో యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే వారిని మేము కడుతున్నామనే మోసంలో వాళ్ళు ఉంటారు.
So we need to see very clearly that it's at the end of the Sermon on the Mount that Jesus explained this gate is very small.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చివరిలో ఈ విధంగా చెప్తున్నారు, ఈ ద్వారం ఎంతో ఇరుకైనదని దాన్ని మనం గమనించాలి.
And this way is very narrow that leads to life.
మరియు జీవమునకు పోవు మార్గము ఎంతో ఇరుకైనది.
And there are very very few that actually find it.
మరియు దీన్ని నిజానికి కనుగొనేవారు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు.
And then the very next thing he says is beware of the false prophets.
ఆ తర్వాత ఆయన చెప్పిన సంగతి ఏంటంటే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి.
సో అగైన్ వి గాట్ టు సీ ఇట్ ఇన్ ఇట్స్ కాంటెక్స్ట్.
మరలా కూడా సందర్భానుసారంగా దీన్ని మనం చూడాలి.
హూ ఆర్ దీస్ ఫాల్స్ ప్రాఫిట్స్?
ఎవరి అబద్ధ ప్రవక్తలు?
ఆర్ దీస్ ఫాల్స్ ప్రాఫిట్స్ ద వన్స్ హూ ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ అదర్ రిలీజన్, బ్రింగింగ్ ద హోలీ బుక్ ఆఫ్ సమ్ అదర్ రిలీజన్?
ఈ అబద్ధ ప్రవక్తలు ఎవరు? వేరే మత గ్రంథాన్ని తీసుకుని వచ్చి వేరే మతం గురించి చెప్పేవాళ్ళ?
నో,
కాదు.
These are false prophets who come in sheep's clothing.
గొర్రె చర్మములు వేసుకొని వచ్చే అబద్ధ ప్రవక్తలు వీళ్ళు.
Sheep's clothing means the appearance of being a servant of Jesus Christ.
గొర్రె చర్మం వేసుకొని రావటం అంటే నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసుణ్ణి అని కనపడటం.
Appearance of being a sheep, one of the sheep of Christ.
క్రీస్తు ప్రభు యొక్క గొర్రె వలే కనపడటం.
They come in sheep's clothing.
వాళ్ళు గొర్రెల చర్మములు వేసుకొని వస్తారు.
They look like sheep.
వాళ్ళు గొర్రెల వలే కనపడతారు.
They come with a Bible in their hand.
వాళ్ళ చేతుల్లో బైబిల్ పట్టుకొని వస్తారు.
But they made the way broad.
కానీ వాళ్ళు మార్గమును ఇంకా విశాలపరుస్తారు.
They have explained away the commands of scripture saying this is not necessary, that's not necessary, it doesn't mean exactly this and
వాళ్ళు లేఖనములో ఉన్న ఆజ్ఞలను ఏ విధంగా వివరిస్తారంటే ఇది అవసరం లేదు, అది అవసరం లేదు, నిజానికి దాని అర్థం అది కాదు అని చెప్తూ ఉంటారు.
People have explained away so many things in scripture.
ఆ విధంగా లేఖనాల్లోని అనేక విషయాలను వాళ్ళు ఈ విధంగా వివరిస్తూ ఉంటారు.
If they come to a verse like rejoice in the Lord always,
ellappudu prabhu nandu aanandinchudi ane lekhanam daggariki vaallu ochinappudu,
well, they say it doesn't mean 24/7. It means generally speaking most of the time.
ఎల్లప్పుడు అంటే రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు అని కాదు, ఎక్కువ సార్లు అని దాదాపుగా అని చెప్తుంటారు.
ఫిలిప్పీయన్స్ 4:4,
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4.
When it says in Philippians 4:6, be anxious for nothing.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 దేనిని గురించి చింతపడకూడదు అని ఆయన చెప్పినప్పుడు,
they say it doesn't mean nothing. It means generally speaking you should avoid anxiety.
ఇక్కడ దేనిని గుర్చి అంటే అసలు దేని గురించి చింతపడొద్దని కాదు, మామూలుగా చింతించొద్దు అని వాళ్ళు చెప్తుంటారు.
When it says in 1 Thessalonians 5:18 that we must give thanks in everything for this is the will of God in Christ Jesus.
తెస్సలొనికేయులకు రాసిన మొదటి పత్రిక 5:18 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇక్కడ ప్రతి విషయము అంటే నిజంగా ప్రతి విషయము కాదని వాళ్ళు చెప్తారు.
God's word has been diluted and robbed of its sharpness and its power by preachers.
కాబట్టి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా కల్తీ చేయబడుతుంది, తేలిక చేయబడుతుంది. ఈ విధంగా దేవుని యొక్క వాక్యం అనే శక్తిని, పదుల్ని బోధకులు దొంగిలిస్తూ ఉన్నారు, తగ్గిస్తూ ఉన్నారు.
And even small thing like it says when that a woman should cover her head to show her submission to male authority,
పురుషునికి విధేయత చూపించడానికి స్త్రీ తన తల మీద ముసుగు వేసుకోవాలి అనే చిన్న ఆజ్ఞను కూడా,
the people say, well, it doesn't mean that we have to do that, that was for that culture in Corinth.
ప్రజలు ఏం చెప్తారంటే ఇది మనకు కాదు, కొరింతీలో అప్పటి వాళ్ళ సంప్రదాయం ప్రకారం అలా చేసేవాళ్ళని చెప్తారు.
Everything is explained away.
కాబట్టి ఆ విధంగా ప్రతిదానికి ఏదో ఒక వివరణ ఇస్తారు.
There's an explanation for everything.
ప్రతిదానికి ఏదో ఒక వివరణ ఇస్తారు.
And God's word has been diluted.
ఆ విధంగా దేవుని యొక్క వాక్యము తేలిగ్గా చేయబడుతుంది, కల్తీ చేయబడుతుంది.
When it says that if you don't take sexual sin radically, you can go to hell.
లైంగిక సంబంధమైన పాపాన్ని నీవు తీవ్రంగా తీసుకోకుండా ఉన్నట్లయితే నీవు నరకానికి వెళ్తావు అని చెప్పినప్పుడు,
he said, no, it's not that serious.
లేదు, అది అంత తీవ్రమైనది కాదని వాళ్ళు చెప్తారు.
And what is going to happen in the final day?
కాబట్టి చివరి దినమున ఏం జరగబోతుంది?
You will discover when you stand before Jesus Christ that God meant exactly what he said.
నీవు ఆ దినమున యేసుక్రీస్తు ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో అదే దాని అర్థమని నీవు తెలుసుకుంటావు.
Christ meant exactly what he said.
క్రీస్తు ప్రభు ఏదైతే చెప్పాడో అదే దాని అర్థం.
Now if you don't believe that these words in the Bible are scripture and the word of God, you must be honest and scratch them out.
బైబిల్లో ఉన్న ఈ మాటలు దేవుని యొక్క వాక్యమని, దేవుడిచ్చిన మాటలు నీవు నమ్మనట్లయితే, నీవు నిజాయితీగా ఉన్నట్లయితే వాటిని నీవు కొట్టివేయాలి.
Or tear up those pages and say that's not the Bible.
ఆ పేజీలను చింపివేసి ఇవి బైబిల్ కాదని నువ్వు చెప్పాలి.
But you are being dishonest and hypocritical if you keep them there in the Bible and say this is God's word and you don't follow it.
కానీ నువ్వు యథార్థంగా ఉండకుండా వేషధారిగా ఉండి వాటిని బైబిల్లోనే ఉంచుకొని వాటికి అవిధేయత చూపిస్తున్నావు.
Is that hypocrisy that God going to judge among God's people?
దేవుని ప్రజల మధ్య ఉన్న ఆ వేషధారణను దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు.
God loves an honest person.
దేవుడు ఒక యథార్థవంతుణ్ణి ప్రేమిస్తాడు.
I believe God loves many atheists more than he loves hypocritical Christians.
అనేక మంది వేషధారులైన క్రైస్తవుల కంటే కూడా అనేక మంది నాస్తికులను దేవుడు ప్రేమిస్తాడని నేను నమ్ముతున్నాను.
Because they are honest.
ఎందుకంటే వాళ్ళు యథార్థంగా ఉన్నారు.
They don't believe there is a God and they act like there is no God.
దేవుడు లేడని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి దేవుడు లేనట్లుగానే వాళ్ళు ప్రవర్తిస్తారు.
The businessman out in the world, he says there is no God but money.
ఈ లోకంలో ఉన్న వ్యాపారస్తుడు దేవుడు లేడు, డబ్బే దేవుడని ప్రవర్తిస్తుంటాడు.
And he worships money.
ఆ విధంగా డబ్బుని ఆరాధిస్తుంటాడు.
He is honest.
అతడు యథార్థంగా ఉన్నాడు.
But as Christians who say that Jesus Christ is the true God, I'm going to listen to him, the Bible is God's word.
కానీ క్రైస్తవులైతే యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన మాట నేను వింటాను, బైబిల్కు విధేయత చూపిస్తానని చెప్తారు.
And then live just like those worldly people.
కానీ కేవలం ఆ లోకస్తుల వలె జీవిస్తుంటారు.
They are the hypocrites.
వాళ్ళు వేషధారులు.
Remember when Christ was on earth, he condemned the hypocrites more than anybody else.
గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మరెవరి కంటే కూడా ఎక్కువగా వేషధారులను ఆయన ఖండించారు.
The adulteress was saved.
వ్యభిచారులు రక్షించబడ్డారు.
The thief on the cross, the murderer was saved.
శిలువ మీద ఉన్న దొంగ నరహంతకుడు రక్షించబడ్డాడు.
But the hypocrites went to hell.
కానీ వేషధారులు అయితే నరకానికి వెళ్లారు.
So the same thing is going to happen today.
ఈ రోజు కూడా అదే జరగబోతుంది.
Beware of the false prophets who come to you with the Bible in their hand.
వాళ్ళ చేతిలో బైబిల్ పెట్టుకుని వచ్చే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి.
With sheep's clothing.
వాళ్ళు గొర్రె చర్మం వేసుకుని వస్తారు.
Speaking the right doctrine.
సరి అయిన సిద్ధాంతాన్ని వాళ్ళు మాట్లాడుతుంటారు.
But inwardly they are ravenous wolves.
కానీ లోపల చూసినట్లయితే వాళ్ళు క్రూరమైన తోడేళ్లు.
Why does a wolf put on sheep's clothing?
ఎందుకు తోడేలు గొర్రె చర్మం వేసుకుని వస్తుంది?
In order to come in the midst of the flock pretending to be a sheep.
గొర్రెలాగా నటిస్తూ గొర్రెల మంద మధ్యలోనికి రావడానికి.
And all he wants is to bite the sheep and get what he can out of them.
ఆ గొర్రెలను కరచి గొర్రెల నుండి ఏదైతే పొందాలనుకుంటుందో దాన్ని పొందడానికి.
It's a picture of a preacher who's got his Bible college degree perhaps.
ఇది ఒక బోధకునికి సాదృశ్యంగా ఉంది. బహుశా బైబిల్ కాలేజీ డిగ్రీతో ఒక బోధకుడు ఈ విధంగా వచ్చి అతడు లేఖనాలను చూపిస్తూ ఉంటాడు.
హిస్ ఎలోక్వెంట్ స్పీకర్
ఎంతో వాగ్దాటితో మాట్లాడుతూ ఉంటాడు.
అండ్ ఆల్ హీ వాంట్స్ ఇస్ టు గెట్ యువర్ మనీ.
అతనికి కావాల్సిందంతా కూడా నీ డబ్బే.
వెనెవర్ యు ఫైండ్ ఎ ప్రీచర్ లైక్ దాట్ థింక్ ఆఫ్ దిస్ వర్స్.
మీరు అలాంటి బోధకుడిని ఎప్పుడు చూసినా కూడా ఈ వచనం గురించి ఆలోచించండి.
A ravenous wolf who's come in sheep's clothing.
గొర్రె చర్మం వేసుకునే క్రూరమైన తోడేలు.
That person is not a shepherd.
ఆ వ్యక్తి కాపరి కాదు.
He's a wolf.
అతడు ఒక తోడేలు.
A good shepherd cares for his sheep.
ఒక మంచి కాపరి తన మందను కాస్తాడు.
He's interested in leading the sheep to green pastures and by still waters.
తన మందను పచ్చిక బయలుకు మరియు శాంత జలాల వద్దకు నడిపిస్తాడు.
Not to bite off the sheep like a lot of preachers do.
అనేక మంది బోధకులు చేసినట్లు తన మందను భక్షించటం కాదు.
Then he goes on to say, you will know these false prophets by their fruits.
వాళ్ళ ఫలములను బట్టి ఈ అబద్ధ ప్రవక్తలు మీరు తెలుసుకుంటారు అని ప్రభువు చెప్పారు.
Notice that.
దాన్ని గమనించండి.
Not by their gifts.
వారి వరాలను బట్టి కాదు లేక తలాంతులను బట్టి కాదు.
Now many people seek to identify a man of God by his gifts.
ఒక వ్యక్తి దైవజనుడు అని తెలుసుకోవాలంటే అనేక మంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క వరాలను బట్టి చూస్తుంటారు.
That is the biggest mistake of Christians.
క్రైస్తవులు చేసే అతి పెద్ద పొరపాటు ఇది.
They go directly against what Jesus has said in Matthew 7:16.
యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 7:16 ఏదైతే చెప్పారో దానికి పూర్తి విరుద్ధంగా వాళ్ళు వెళ్తున్నారు.
He said, you will not be able to identify a true prophet of mine or distinguish between a true prophet and a false prophet if you look at the gifts.
మీరు కేవలం వరాలను మాత్రమే చూసినట్లయితే నా నిజమైన ప్రవక్తకు అబద్ధ ప్రవక్తకు తేడాను మీరు కనుగొనలేరు, నిజమైన ప్రవక్తను మీరు కనుగొనలేరు అని ఆయన చెప్పారు.
Both may appear to have gifts.
ఇద్దరికి కూడా వరాలు ఉన్నట్లు కనపడతాయి మనకు.
A true prophet has gifts and a false prophet has gifts.
ఒక నిజమైన ప్రవక్తకి వరాలు ఉంటాయి, అబద్ధ ప్రవక్తకు వరాలు ఉంటాయి.
బట్ వాట్ ది ట్రూ ప్రాఫిట్ హ్యాస్ ఇన్ అడిషన్ ఇస్ ఫ్రూట్.
కానీ ఒక నిజమైన ప్రవక్తకు వరాలతో పాటు ఫలాలు కూడా ఉంటాయి.
అండ్ సో ఇఫ్ యు వాంట్ టు నో వెదర్ ఎ పర్సన్ ఇస్ ఎ ట్రూ ప్రాఫిట్ ఆఫ్ గాడ్, డోంట్ సీ వెదర్ హిస్ గాట్ ఎ హీలింగ్ గిఫ్ట్.
కాబట్టి ఒక వ్యక్తి దేవుని యొక్క నిజమైన ప్రవక్త కాదా అని తెలుసుకోవటానికి అతనికున్న స్వస్థత వరాన్ని చూడొద్దు.
డోంట్ సీ వెదర్ హీ ఇస్ ఎలోక్వెంట్.
అతని వాగ్దాటిని చూడొద్దు.
డోంట్ సీ వెదర్ హిస్ డాక్ట్రిన్స్ ఆర్ రైట్.
అతని సిద్ధాంతాలన్నీ సరిగానే ఉన్నాయా లేదా అని చూడొద్దు.
బోత్ దేర్ డాక్ట్రిన్స్ విల్ బి రైట్.
నిజమైన ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు కూడా సిద్ధాంతాలను సరిగానే కలిగి ఉంటారు.
దే గాట్ షీప్స్ క్లోదింగ్.
ఇద్దరికీ కూడా గొర్రె చర్మమే ఉంటుంది.
హౌ టు డిస్టింగ్విష్ వెదర్ వన్ విచ్ ఇస్ అ రియల్ షీప్ అండ్ విచ్ ఇస్ అ వోల్ఫ్.
కానీ నిజమైన గొర్రె ఏదో తోడే లేదో ఎలా తెలుసుకుంటాం?
By their fruit.
వారి యొక్క ఫలాలను బట్టి.
What is the fruit of the spirit there in life?
వారి జీవితంలో ఆత్మ యొక్క ఫలము ఎలా ఉంది?
Primarily humility.
ప్రాథమికంగా దీనత్వము.
Has he got humility?
అతడు దీనత్వాన్ని కలిగి ఉన్నాడా?
Has he got a genuine compassion for people?
ప్రజల కొరకు నిజమైన కనికరాన్ని కలిగి ఉన్నాడా?
Is he free from the love of money?
ధనాశ నుండి విడుదల పొందాడా?
Is he always compelling you to pay your tithe?
నీ దశంభాగాలు నీవు చెల్లించాలని నిన్ను బలవంతం చేస్తున్నాడా?
That's a wolf without a shadow of doubt.
ఇలా చేసినట్లయితే ఎటువంటి సందేహం లేకుండా ఆ వ్యక్తి తోడేలే.
And most preachers are wolves like that today.
అనేక మంది బోధకులు ఈనాడు అటువంటి తోడేళ్ల వలె ఉన్నారు.
A lot of them only preach on giving your tithe to their ministry.
అనేక మంది బోధకులు వాళ్ల పరిచర్యల కోసం మీ దశంభాగాలను ఇవ్వమని మాత్రమే బోధిస్తుంటారు.
And giving you all types of false promises that God will give you 100 times if you give to their ministry.
వాళ్ళ పరిచర్యకు మీరు ఇచ్చినట్లయితే దేవుడు మీకు 100 రెట్లు ఇస్తాడనే తప్పుడు వాగ్దానాలన్నింటినీ చెప్తూ ఉంటారు.
Don't be deceived by these television preachers or any other type of preacher who's a ravenous wolf who's after your money.
ఈ టీవీ బోధకులను బట్టి కానీ మరే రకమైన బోధకులు కానీ ఈ విధంగా చెప్తే వాళ్ళని బట్టి మీరు మోసపోవద్దు. వాళ్ళు క్రూరమైన తోడేళ్లు.
You will know them by their fruits.
వాళ్ల ఫలాలను బట్టి మీరు వాళ్ళని తెలుసుకుంటారు.
Always look for fruit.
ఎల్లప్పుడూ కూడా ఫలాల కోసం చూడండి.
The fruit of goodness and kindness and humility.
దయ, మంచితనం, దీనత్వం అనే ఫలాల కోసం.
Which treats you with respect.
మిమ్మల్ని గౌరవంగా చూడటం.
And who's not out to get your money.
కేవలం మీ డబ్బు కోసం కాకుండా.
I mean, in other words, look for the fruit of Jesus Christ in their life.
ఇంకో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా జీవించాడో అటువంటి జీవితాన్ని వాళ్లలో మీరు చూడాలి.
Where do you find Jesus Christ going after anybody for their money?
యేసుక్రీస్తు ప్రభు వారు డబ్బు కోసం ఎవరి వెంటైనా పడినట్లు మనం ఎక్కడ చూస్తాం?
Never once.
ఆ విధంగా మనం ఒక్కసారి కూడా చూడం.
He never took a collection and offering at any time in his meetings.
తన మీటింగుల్లో కూడికల్లో ఒక్కసారి కూడా ఆయన కానుకలు పట్టలేదు.
When he healed the sick, he did not take an offering.
ఆయన రోగులను స్వస్థపరిచినప్పుడు ఆయన కానుకలు పట్టలేదు.
He didn't ask the disciples to go with an offering bag and collect money from the people he healed, like we see in today's healers and preachers.
ఈ రోజు మనం బోధకులను స్వస్థపరిచే వారిని చూసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైనా స్వస్థపరిచిన తర్వాత తన శిష్యులకు డబ్బు సంచి ఇచ్చి కానుకలను పట్టమని పంపలేదు.
I believe they are humbugs compared to Jesus Christ.
యేసుక్రీస్తు ప్రభుతో పోల్చి చూసినట్లయితే వీళ్ళందరూ వంచకులు, మోసగాళ్లు.
You never find any of the apostles doing that either.
అపోస్తలులు కూడా ఎవరు ఈ విధంగా చేసినట్లుగా మనం చూడం.
You don't find the apostles going around with an offering bag after they preached to people or healed people.
ప్రజలకు బోధించిన తర్వాత లేక ప్రజలను స్వస్థపరిచిన తర్వాత ఏ అపోస్తలులు కూడా డబ్బు సంచి పట్టుకొని కానుకల కోసం వెళ్ళినట్లు మనం చూడం.
You say, well then how will we have money for God's work?
అప్పుడు మీరు ఈ విధంగా అడగవచ్చు, మరి దేవుని పరిచర్య చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని.
Yes, you can keep a box there and let people voluntarily give, whether they want to give or don't want to give.
మీరు అక్కడ ఒక కానుకలా పెట్టి పెట్టవచ్చు. స్వచ్ఛందంగా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు, ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వరు.
Don't put a bag in front of them and compel them to give.
వాళ్ళ ముందు డబ్బు సంచి పెట్టి వాళ్ళు బలవంతంగా ఇచ్చినట్లు చేయకూడదు.
And certainly, the Bible teaches that Jesus and the apostles would never take a cent from unbelievers.
ముఖ్యంగా బైబిల్ చెప్తుంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు కానీ అపోస్తలులు కానీ అవిశ్వాసుల దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదు.
It's a great tragedy today that unbelievers are invited to a meeting and they hear the gospel and there's a collection taken from them.
ఈనాడు మనం చూసినట్లయితే ఇది ఎంతో విచారకరం. అవిశ్వాసులను మీటింగులకు పిలిచి సువార్త చెప్పిన తర్వాత వాళ్ల దగ్గర నుంచి కానుకలు పడుతున్నారు, డబ్బు తీసుకుంటున్నారు.
Do you have to pay money to get your sins forgiven?
నీ పాపాలు క్షమించబట్టడానికి నీవు డబ్బు చెల్లించాలా?
Do you have to pay money to get yourself healed?
నీవు స్వస్థపడటానికి నీవు డబ్బులు చెల్లించాలా?
Beware of false prophets.
అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి.
They are worse than unbelievers.
వారు అవిశ్వాసుల కంటే కూడా ఎంతో చెడ్డవారు.
I remember once someone invited me to sit on the platform for a big healing meeting in Bangalore.
బెంగళూరులో ఒక స్వస్థతా కూడిక జరిగేటప్పుడు వేదిక మీద కూర్చోటానికి నన్ను ఒకరు ఆహ్వానించారు.
I said, well, I'm all for getting unsaved people to Christ.
అవిశ్వాసులు క్రీస్తు దగ్గరికి వచ్చి రక్షణ పొందుతుంటే నాకు సంతోషమే.
But I want to know whether you're going to be upright and honest with these people in presenting the gospel.
కానీ నువ్వు ఈ ప్రజలకు సువార్త చెప్పేటప్పుడు యథార్థంగా నీతి కలిగి ఉన్నావా లేదా నేను తెలుసుకుంటాను.
To ensure that the gospel is absolutely free.
సువార్త ఉచితంగా మీరు అందిస్తున్నారా లేదా నాకు తెలియాలి.
And even the praying for the sick is free.
రోగుల కొరకు మీరు ప్రార్థన ఉచితంగా చేస్తున్నారా లేదా కూడా నాకు తెలియాలి.
And I said, let me use an illustration.
నేను ఒక ఉదాహరణ మీకు ఇస్తానని చెప్పాను.
If I were to go and buy a CD player from a non-Christian's store, shop.
ఒకవేళ క్రైస్తవుడు కాని ఒక వ్యక్తి షాప్ దగ్గరికి నేను వెళ్లి CD ప్లేయర్ కొనాల్సి వస్తే.
And I take it home and I find the next day it doesn't work.
నేను కొనుక్కొని ఇంటికి వచ్చాను, ఆ తర్వాత రోజు చూసినట్లయితే అది పనిచేయలేదు.
I take it back to the store and say, hey friend, this doesn't work.
నేను ఆ షాప్ లోనికి మరలా తీసుకువెళ్లి, స్నేహితుడా ఇది పనిచేయట్లేదని చెప్తాను.
He will refund the money to me.
ఆ వ్యక్తి నాకు నేను చెల్లించిన డబ్బును తిరిగి ఇచ్చివేస్తాడు.
If I paid 2000 rupees for that, he'll refund the 2000 rupees to me.
నేను దాని కొరకు 2000 రూపాయలు చెల్లిస్తా, 2000 రూపాయలు కూడా నాకు తిరిగి చెల్లిస్తాడు.
Now apply that illustration to your situation. I say to them,
ఇప్పుడు ఈ సాదృశ్యాన్ని మీరు మీటింగ్స్ పెడుతున్న దానికి అన్వయించుకోండి.
You conduct a healing meeting.
నీవు స్వస్థ కూడిక నిర్వహిస్తున్నావు.
And this big guy from somewhere comes in. Before he prays for the sick, you take a collection background.
ఎక్కడి నుంచి ఒక పెద్ద వ్యక్తి నువ్వు పిలుస్తున్నావు, అతడు ప్రార్థన చేయకముందే నీవు కానుకలు పడుతూ ఉన్నావు.
There's a non-Christian there who brings his paralyzed wife to the healing meeting to be healed.
క్రైస్తవేతుడైన ఒక వ్యక్తి పక్షవాతం వచ్చిన తన భార్యను స్వస్థత కోసం ఆ మీటింగ్ కి తీసుకొస్తాడు.
And you passed a collection background.
నీవేమో డబ్బు సంచిని తీసుకెళ్తూ ఉన్నావు.
And that man, because of his non-Christian background, thinks that it's only if I give money that this God will heal my sick wife.
ఆ క్రైస్తవేతరుడు వేరే నేపథ్యం నుంచి వచ్చాడు కాబట్టి నేను డబ్బులు ఇస్తేనే ఈ దేవుడు రోగిగా ఉన్న నా భార్యను స్వస్థపరుస్తాడేమో అనుకుంటాడు.
And he puts 2000 rupees into the bag.
2000 రూపాయలు ఆ సంచిలో వేస్తాడు.
And you pray for that sick wife and he's not healed.
రోగిగా ఉన్న తన భార్య కోసం నువ్వు ప్రార్థన చేస్తావు కానీ స్వస్థత పొందదు.
Now he comes back to you to the next day and say, hey, your product didn't work.
ఆ తర్వాత రోజు ఆ వ్యక్తి నీ దగ్గరకు తిరిగి వచ్చి నువ్వు అమ్మిన వస్తువు పనిచేయట్లేదని చెప్తాడు.
Your prayer didn't work.
నీ ప్రార్థన పనిచేయలేదు.
My wife is not healed.
నా భార్య స్వస్థత పొందలేదు.
Will you please return the 2000 rupees I gave you and put in the bag?
నేను ఆ డబ్బు సంచిలో వేసిన 2000 నాకు తిరిగి ఇస్తావా అని అడుగుతాడు.
Will you give it to him?
ఆ వ్యక్తికి నువ్వు తిరిగి ఇచ్చివేస్తావా?
No.
లేదు.
I say, you're a bigger crook than that non-Christian storekeeper who gives me back the money when his CD player didn't work.
ఆ క్రైస్తవేతరుడైన షాప్ యజమాని సీడీ ప్లేయర్ పనిచేయకపోతే నా డబ్బు నాకు తిరిగి ఇచ్చివేశాడు, కానీ నువ్వు ఇచ్చివేయట్లేదు అంటే నువ్వెంత మోసగాడివి.
Your prayer didn't work to heal that person. You should return that money to him, but you don't do it.
నీ ప్రార్థన పనిచేయలేదు, ఆ వ్యక్తి స్వస్థత పొందలేదు, కాబట్టి ఆ డబ్బు నువ్వు తిరిగి ఇచ్చివేయాలి.
I say, how in the world can I sit with all of you on a platform and conduct this type of humbug called a healing meeting in Jesus' name?
యేసు క్రీస్తు ప్రభు పేరు చెప్పుకుని స్వస్థ కోడికలు అని పెట్టుకుని ఇలాంటి మోసం మీరు చేస్తున్నప్పుడు నేను వచ్చి వేదిక మీద ఏ విధంగా కూర్చుంటానని నేను చెప్పాను.
I said, show me a healing meeting where you don't take any money at all.
అసలు మీరు డబ్బు తీసుకోకుండా పెట్టే స్వస్థ కోడికలను నాకు చూపించండి.
But you don't take a collection.
మీరు కానుకలు పట్టని స్వస్థత కోడిక.
And where people are genuinely healed.
ఎక్కడైతే ప్రజలు నిజంగా స్వస్థపరచబడుతున్నారో.
That's the type of healing meeting that Jesus and the apostles had.
యేసుక్రీస్తు ప్రభు మరియు అపోస్తలులు కూడా అటువంటి స్వస్థ కోడికలను కలిగి ఉన్నారు.
A lot of what goes on today is just a gimmick.
ఈనాడు స్వస్థ కోడికల పేరు మీద జరిగేదంతా కూడా మాయ.
And used to collect money from people, swindling them of their money and deceiving them.
స్వస్థ కోడిక పేరు మీద ప్రజల దగ్గర నుండి డబ్బును దోచుకుంటున్నారు, మోసం చేస్తున్నారు.
Beware of false prophets.
అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి.
They come to you in sheep's clothing.
వాళ్ళు గొర్రె చర్మం వేసుకుని మీ దగ్గరికి వస్తారు.
You will know them by their fruits.
వాళ్ళ ఫలాలను బట్టి మీరు తెలుసుకుంటారు.
You don't go to thorn bushes to gather grapes, he says in Matthew 7:16.
మత్తయి సువార్త 7:16 వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, ముండ్ల పొదల్లో మీరు ద్రాక్ష పండ్లను కోయుదురా.
You don't go to thistles to get figs.
పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లను కోయదురా.
Do you? It's so simple.
మీరు ఆ విధంగా చేస్తారా? ఇదెంతో సామాన్యమైన విషయం.
I mean, if you want to go to get grapes, you go to a vine to get grapes.
మీకు ద్రాక్ష పళ్ళు కావాలంటే ద్రాక్ష తోటలోనికి వెళ్తారు.
You don't go to a thorn bush to get grapes.
మీకు ద్రాక్ష పండ్లు కావాలంటే ముండ్ల పొదల్లోకి వెళ్ళరు.
The fruit manifests what the tree is like.
ఒక చెట్టు ఎలా ఉంది అనేది దాని ఫలమే తెలియజేస్తుంది.
When you see thorns coming out of it, you know that's not fruit. Those are thorns.
కానీ ముళ్ళే మనకు బయట కనపడుతూ ఉన్నట్లయితే అవి ఫలాలు కాదు ముళ్ళు అని మనకు తెలుస్తుంది.
So always look for fruit, not for gifts.
కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఫలాల కోసం చూడండి, వరాల గురించి కాదు.
Gifts can be deceptive.
వరాలు మోసం చేయొచ్చు.
Satan, for example, has got tremendous gifts.
ఉదాహరణకు మనం సాతాన్ను చూసినట్లయితే సాతానికి ఎన్నో అద్భుతమైన వరాలు ఉన్నాయి.
But he's got no fruit, no character.
కానీ సాతానుకు ఎటువంటి ఫలాలు లేవు, మంచి గుణాలు లేవు.
And Satan can give those abilities to his servants.
సాతాను తన సామర్థ్యములను తన దాసులకు ఇవ్వగలడు.
And the Bible says that Satan can servants appear as ministers of righteousness.
బైబిల్ చెప్తుంది సైతాన్ యొక్క పరిచారకులు నీతి పరిచారకుల వలె కూడా కనపడతారని.
Further he goes on to say, even so every good tree bears good fruit.
కాబట్టి ఆయన ఇంకా చెప్తూ ప్రతి మంచి వృక్షము కూడా మంచి ఫలాలనే ఫలిస్తుంది.
There's no doubt about it that a good tree will always bear good fruit.
ఇందులో ఎటువంటి సందేహము లేదు, ఒక మంచి వృక్షము ఎల్లప్పుడూ కూడా మంచి ఫలాలనే ఫలిస్తుంది.
You can buy good fruit and tie it up in a bad tree and cut off all the bad fruit and fool people that your tree is a good tree.
నీవు మంచి ఫలాలను కొనుక్కొని ఒక చెడ్డ వృక్షానికి కట్టి చెడ్డ ఫలాలన్నీ తీసివేసి నా వృక్షం మంచిదని నువ్వు ఇతరులను మోసం చేయొచ్చు.
బట్ ఇట్ ఇజంట్.
కానీ అది మంచి వృక్షం కాదు.
When I look at a lot of Christians, the way they live, appearing to be good in public and
బహిరంగంగా ఏదో బాగా కనపడాలని అనేక మంది క్రైస్తవులు జీవిస్తుంటారు, వాళ్ళని నేను చూసినప్పుడు
really pretty bad in the way they live in their homes and in their offices and unrighteous and cheating etc.
నిజానికి వాళ్ళని చూసినట్లయితే ఇంట్లో ఎంతో చెడ్డగా ప్రవర్తిస్తుంటారు, జీవిస్తుంటారు, మరియు ఆఫీస్ లో కూడా అనేకమైన అవినీతి పనులు చేస్తుంటారు.
I'm reminded of a man who's got a bad, let's say a bad tree in his garden that produces rotten, stinking, dried up mangoes.
ఉదాహరణకు ఒక వ్యక్తిని మనం తీసుకున్నట్లయితే వాళ్ళ ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంది, నిజానికి అది ఎంతో చెడ్డ ఫలాలను కాస్తుంది.
But he doesn't want anybody to think he's got these rotten dried up mangoes.
Kani vaalla chettu ee panikrani kaayalanu kaastundani evariki teliyakunda undalani ayana anukunnadu.
So every time one of those comes up he takes the scissors and cuts them off.
Kabatti prathisari phalam vachinappudu kattiri teeskoni kattristo unnadu.
And he goes to the market and buys very luscious expensive mangoes and ties it up very cleverly on this tree.
Kani atadu market ki velli manchi manchi kaayalanu konukoni teeskoni vachi aa chettuki kadutu unnadu.
And people look at this tree and they can't see all this tied up and they say, boy, what a lovely mango tree you have.
Kani prajalu vaatini chusi aa kattatam vaallu chodaledu kabatti enta manchi chettu nu kaliginnavu kada antunnaru.
It looks very nice but it's not coming from within the tree.
Avi chottaniki baagunnayi kani aa chettu nunchi raavatledu avi.
It just put on.
Kevalam vaatini bayat nundi teeskoni vachi pedutunnadu.
It's something which is meant to deceive people.
ప్రజలను మోసం చేయడానికి ఆ విధంగా చేస్తున్నాడు.
దిస్ ఇస్ హిపోక్రసీ.
ఇదే వేషధారణ.
ఎ గుడ్ ట్రీ విల్ ప్రొడ్యూస్ గుడ్ ఫ్రూట్.
ఒక మంచి చెట్టు మంచి ఫలాన్నే ఫలిస్తుంది.
ఎ గుడ్ ట్రీ కెన్ నాట్ ప్రొడ్యూస్ బ్యాడ్ ఫ్రూట్ అండ్ ఎ బ్యాడ్ ట్రీ కెన్ నాట్ ప్రొడ్యూస్ గుడ్ ఫ్రూట్.
ఒక మంచి చెట్టు చెడ్డ ఫలాన్ని ఫలించలేదు, ఒక చెడ్డ చెట్టు మంచి ఫలాన్ని ఫలించలేదు.
సో వాట్ షుడ్ యు డు విత్ ఎ ట్రీ that does not bear good fruit?
కాబట్టి ఒక చెట్టు మంచి ఫలాన్ని ఫలించకపోతే ఆ చెట్టుని ఏం చేస్తావు?
Says it must be cut down, Matthew 7 verse 19, and thrown into the fire.
మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో ఏం చెప్పబడిందంటే మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.
That is the great need.
ఇదే ఎంతో గొప్ప అవసరం.
That nature of ours that we have inherited from Adam needs to be crucified.
ఆదాము నుండి మనం స్వతంత్రించుకున్న ఆ స్వభావము సిలువ వేయబడాలి.
That's the meaning of cut down when Jesus
దాన్ని నరికివేయటం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పే దాంట్లో అర్థం అదే.
When John the Baptist said that Jesus is coming with an axe that he is laying to the root of the tree to cut it down.
చెట్ల వేరును నరకటానికి యేసుక్రీస్తు ప్రభు వారు గొడ్డలు తీసుకుని వస్తున్నారని బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పాడు.
This is what he meant.
ఆయన చెప్పిన దానికి ఇదే అర్థం.
He is going to cut it right down at the root, throw it in the furnace and replace it with another tree.
ఆ చెట్టును వేళ్లతో సహా నరికివేసి అగ్నిలో వేసి దానికి బదులు వేరొక చెట్టును పెడతాడు.
You see, many people haven't experienced this.
అనేక మంది దీన్ని అనుభవించలేదు.
They've just tried to get rid of superficial sins in their life and responded to Christ.
వాళ్ళు ఏదో వాళ్ళ జీవితంలో ఉన్న పై పైన పాపాలను తొలగించుకుని యేసుక్రీస్తు ప్రభువుకు స్పందించారు.
They're not really saved because the root is still there.
నిజానికి వాళ్ళు ఇంకా రక్షించబడలేదు, ఎందుకంటే ఆ వేరు అనేది ఇంకా ఉంది.
It's like when you come to a doctor and you have some symptoms.
నీకు ఏవైనా వ్యాధి లక్షణాలు కనపడ్డప్పుడు నువ్వు ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళినట్లయితే
He won't just give you some ointment to get rid of those symptoms.
కేవలం ఆ వ్యాధి యొక్క లక్షణాలను తీసివేయడానికి నీకేమి ఒక ఆయింట్మెంట్ ఇవ్వడు.
He says, I need to give you an antibiotic that hits the root of the disease.
అసలు ఈ వ్యాధికి ముఖ్య కారణమైన ఆ జబ్బును తొలగించడానికి నేను యాంటీబయాటిక్ ఇస్తాను అంటాడు.
And when the root of the disease is hit, then these symptoms will disappear.
అసలు ఆ వ్యాధికి మూల కారణమైన ఆ జబ్బు తొలగించబడినప్పుడు ఈ వ్యాధి లక్షణాలు కూడా పోతాయి.
That's how a good doctor treats his patients who are sick.
రోగులైన వారి కోసం ఒక మంచి వైద్యుడి విధంగా చికిత్స చేస్తాడు.
And that's how Jesus also does it.
యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ విధంగానే చేస్తాడు.
He says there's a root to all these problems in your life.
కాబట్టి నీ జీవితంలో ఉన్న సమస్యలన్నింటికీ ఒక మూలం ఉంది.
And the root is a self-centered life.
ఆ మూలం ఏంటంటే స్వయం కేంద్రీకృత జీవితం.
From that self-centered life only fruit that seeks your own will come.
ఆ స్వయం కేంద్రీకృత జీవితం నుండి ఏమొస్తుందంటే కేవలం నిన్ను గురించి నువ్వు వెతుక్కునే ఫలమే వస్తుంది.
Now you can tie nice fruit there and like many preachers preach eloquent things and preach nice things.
అనేక మంది బోధకులు వాగ్దాటి కలిగి బోధించినట్లుగా మరియు ఎన్నో మంచి విషయాలు బోధించినట్లుగా ఒక ఫలాన్ని కొనుక్కొని నువ్వు కట్టవచ్చు బయటకు.
But if you're a self-centered person, you'll be seeking your own all the time.
కానీ నీవు ఒక స్వయం కేంద్రీకృత వ్యక్తివైనట్లయితే ఎల్లప్పుడూ నీ గురించి నీవే ఆలోచించుకుంటూ ఉంటావు.
And until you hit the root of that, you're not going to be really experiencing the salvation that Christ came to give.
కానీ నిజానికి ఆ మూలమును నీవు కొట్టే వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏ రక్షణ అయితే ఇవ్వడానికి వచ్చారో దాన్ని నువ్వు అనుభవించలేవు.
I think of numerous people who have come to our church in Bangalore and
బెంగళూరులో ఉన్న మా సంఘంలోకి అనేక మంది వచ్చి
told me, Brother Zach, I never knew what it was to be really converted till I came here.
జాగారు నేను ఇక్కడికి వచ్చే వరకు కూడా నిజంగా అసలు రక్షణ పొందటం అంటే ఏంటో నాకు తెలియదు అని చెప్పారు.
Because I never knew what repentance was till I came to your church.
నేను ఇక్కడ మీ సంఘమునకు వచ్చే వరకు కూడా నిజమైన మారుమనసు అంటే ఏంటో కూడా నాకు తెలియదు అని చెప్పారు.
I thought I was born again and I took baptism somewhere.
నేను తిరిగి జన్మించానని నేను అనుకున్నాను, ఎక్కడో బాప్టిజం కూడా తీసుకున్నాను.
But I never knew how serious sin was.
కానీ పాపం ఎంత తీవ్రమైందో నాకు తెలియదు.
I never knew what repentance was because didn't know what sin I had to turn from.
నాకు మారుమనసు అంటే ఏంటో కూడా తెలియదు, ఎందుకంటే ఏ పాపం నుండి నేను తిరగాలో కూడా నాకు తెలియదు.
When I came here, I saw and I heard what sin really was.
కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నిజంగా పాపం అంటే ఏంటో విన్నాను, చూశాను.
It was a self-centered way of life.
ఇది స్వయం కేంద్రీకృతమైన జీవిత విధానం.
And I saw that I had to turn from that.
నేను దాన్ని చూసినప్పుడు దాని నుండి వైదొలగాలనుకున్నాను.
And it is only now that I am really saved.
ఆ తర్వాత ఇప్పుడు నేను రక్షించబడ్డాను.
I believe a lot of people who imagine that they are saved and born again are not.
నేను అనుకునేది ఏంటంటే మేము తిరిగి జన్మించాం రక్షించబడ్డాం అని అనుకునే అనేక మంది రక్షణ పొందలేదు.
Because they have not turned from their self-centeredness.
ఎందుకంటే వాళ్ళ స్వయం కేంద్రీకృత జీవితం నుండి వాళ్ళు తిరగలేదు.
ద రూట్ ఆఫ్ దట్ బ్యాడ్ నేచర్ ఇస్ నాట్ బీయింగ్ హిట్ బై ది యాక్స్.
ఆ చెడ్డ స్వభావం అనే వేరు గొడ్డల చేత నరకబడలేదు.
దట్ బ్యాడ్ ట్రీ ఇస్ నాట్ బీయింగ్ కట్ డౌన్.
ఆ చెడ్డ వృక్షము నరికివేయబడలేదు.
దే ఆర్ ట్రైయింగ్ టు ప్రొడ్యూస్ గుడ్ ఫ్రూట్ ఆన్ అ బ్యాడ్ ట్రీ.
వాళ్ళు ఆ చెడ్డ వృక్షం మీద మంచి ఫలాలను ఫలించాలనుకుంటున్నారు.
హియర్ ఇట్ సేస్ అబౌట్ దోస్ హూ బిలాంగ్ టు క్రైస్ట్.
ఇక్కడ ఈ విధంగా చెప్పబడింది, క్రీస్తు యేసు సంబంధులు.
వాట్స్ ద మార్క్ ఆఫ్ దోస్ హూ బిలాంగ్ టు క్రైస్ట్?
క్రీస్తు యేసు సంబంధులు అంటే ఎవరు, గుర్తేంటి?
లెట్ మీ రీడ్ యువర్ వర్స్ ఇన్ గలాతీయులకు 5:24 అండ్ సీ ఇఫ్ యూ క్వాలిఫై.
గలతీయులకు రాసిన పత్రిక 5:24 నేను చదువుతాను, మీరు దానికి అర్హులో కాదో చూడండి.
యు మే సే యు బిలాంగ్ టు క్రైస్ట్.
నేను క్రీస్తు యేసు సంబంధిని అని అనొచ్చు.
యు మే సే యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దట్ గుడ్ ట్రీ.
నీవు ఆ మంచి వృక్షంలో భాగమై ఉన్నావని అనొచ్చు.
వెల్ హియర్ ఇస్ ఎ వర్స్.
ఈ వచనం ఇక్కడ ఉంది.
గలాతీయులకు 5:24 సేస్ దోస్ హూ బిలాంగ్ టు క్రైస్ట్ హావ్ క్రూసిఫైడ్ ద ఫ్లెష్.
క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని గలతీయులకు రాసిన పత్రిక 5:24 చెప్పబడింది.
ద ఫ్లెష్ స్పీక్స్ ఆఫ్ దట్ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ దట్ వాంట్స్ టు డూ ఇట్స్ ఓన్ విల్.
ఇక్కడ శరీరం అంటే స్వయం కేంద్రీకృత జీవితము, దాని ఇచ్ఛలను నెరవేర్చుకోవాలనుకుంటుంది.
దర్ యాటిట్యూడ్ టువర్డ్స్ దట్ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ ఇస్ క్రూసిఫైడ్.
స్వయం కేంద్రీకృత జీవితం పట్ల వారి వైఖరి ఏంటంటే సిలువ వేయటం.
Kill it.
చంపివేయటం.
You know the Romans reserved crucifixion for the worst criminals in their society.
రోమీయులు ఎవరికి సిలువ వేసేవాళ్ళంటే సమాజంలో ఉన్న అతి ఘోరమైన పాపులకు, నేరస్తులకు.
Not the ordinary criminals.
ఏదో మామూలు నేరస్తులకు కాదు.
They would be just jailed.
వాళ్ళని కేవలం చెరసాల్లోనే వేసేవాళ్ళు.
The worst criminals were crucified.
అతి ఘోరమైన నేరస్తులు మాత్రమే సిలువ వేయబడేవారు.
And when you see that the self-centered nature you got from Adam is the worst possible criminal and deserves to be crucified.
కాబట్టి ఆదాము నుండి నీకు కలిగిన ఆ స్వయం కేంద్రీకృత జీవితం అనేది ఎంతో ఘోరమైన నేరస్తుడని, దాన్ని తప్పకుండా నీవు సిలువ వేయాలని నీవు గమనించాలి.
Then you have understood what repentance is all about.
అప్పుడు మారు మనసు అంటే ఏంటో నీకు పూర్తిగా అర్థమైనట్లు.
Then you can belong to Christ.
అప్పుడు నీవు క్రీస్తు యేసుకు సంబంధించిన వాడు అవుతావు.
బికాజ్ దోస్ హూ బిలాంగ్ టు క్రైస్ట్ ఇట్ సేస్ హియర్ హావ్ టేకెన్ దిస్ యాటిట్యూడ్.
ఇక్కడ చెప్పబడింది, క్రీస్తు యేసు సంబంధులు ఇటువంటి వైఖరిని ప్రదర్శించారు.
వాట్ ఇస్ ది యాటిట్యూడ్ టు దేర్ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్?
వారి యొక్క స్వయం కేంద్రీకృత జీవితం పట్ల వారి వైఖరి ఏంటి?
క్రూసిఫైడ్ విత్ ఆల్ ఇట్స్ ప్యాషన్స్ అండ్ డిజైర్స్.
దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేయటం.
Now that verse means nothing if you say, well, even if you don't do that, you belong to Christ.
నీవు ఆ విధంగా చేయకపోయినా కూడా నీవు క్రీస్తు యేసుకు సంబంధించిన వాడివని నీవు చెప్పినట్లయితే ఆ వచనానికి అర్థమే లేదు.
Then what does that verse mean?
మరి ఆ వచనానికి అర్థమేంటి?
Supposing those who belong to Christ may not have crucified the flesh with his passions and desires, then God's word is meaningless.
ఉదాహరణకు క్రీస్తు యేసుకు సంబంధించిన వారు తమ శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేయకపోయినట్లయితే ఏంటి దాని అర్థం? అప్పుడు ఈ వచనానికి అర్థమే ఉండదు.
బట్ గాడ్స్ వర్డ్ ఇస్ ట్రూ.
కానీ దేవుని యొక్క వాక్యం సత్యం.
ఎ ట్రీ దట్ ప్రొడ్యూసెస్ బ్యాడ్ ఫ్రూట్ మస్ట్ బి కట్ డౌన్ అండ్ థ్రోన్ ఇన్ టు ద ఫైర్.
చెడ్డ ఫలాలను ఫలించే వృక్షము నరికివేయబడి అగ్నిలో వేయబడాలి.
క్రూసిఫైడ్.
సిలువ వేయబడాలి.
దెన్ we can have this other nature that the Holy Spirit gives us that produces good fruit.
అప్పుడు మనకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే వేరొక స్వభావం వస్తుంది, దాని ద్వారా మంచి ఫలాలను ఫలిస్తాము.
Now a lot of people who have fruit may not have the gifts of the Spirit.
ఆత్మ యొక్క ఫలాన్ని కలిగి ఉన్న అనేక మంది ఆత్మ యొక్క వరాలను కలిగి ఉండకపోవచ్చు.
It doesn't matter.
అయినా కూడా పర్వాలేదు.
God gives different gifts to different people.
దేవుడు వేర్వేరు వరములను వేర్వేరు వ్యక్తులకు ఇస్తూ ఉంటాడు.
But if you can remember this thing that Jesus repeated twice here.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రెండు సార్లు చెప్పారు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకున్నట్లయితే
you will be saved from a lot of deception.
ఎంతో మోసం నుండి మీరు రక్షించబడతారు.
Verse 16.
16వ వచనము.
You will be able to identify a true and a false prophet not by their gifts but by their fruits.
ఒక ప్రవక్త నిజమైన ప్రవక్త లేక అబద్ధ ప్రవక్త అని వాళ్ల వరాలను బట్టి నీవు తెలుసుకోలేవు, కానీ వాళ్ల ఫలాలను బట్టి మాత్రమే తెలుసుకోగలవని ప్రభువు చెప్పారు.
Again he repeated in verse 20, so then యూ విల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్స్.
20వ వచనంలో ఆయన మరలా చెప్పారు, కాబట్టి వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకొందరు.
ఇఫ్ ఓన్లీ ఆల్ క్రిస్టియన్స్ హడ్ జస్ట్ టేకెన్ దిస్ వన్ సింపుల్ సెంటెన్స్ టు హార్ట్,
క్రైస్తవులందరూ కూడా ఈ చిన్న మాటను వాళ్ల హృదయంలోనికి తీసుకున్నట్లయితే,
we would be saved from a tremendous amount of deception that there is today in Christianity.
ఈనాడు క్రైస్తవత్వంలో ఉన్న ఎంతో మోసము నుండి మనం తప్పించుకోగలిగే వాళ్ళమే.
Christianity today can be divided into two categories.
ఈనాటి క్రైస్తవత్వమును రెండుగా మనం విభజించవచ్చు.
That which is Babylonian, corrupt, the harlot Christianity described in Revelation 17.
ఒకటేమో ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ప్రస్తావించినట్లుగా బబులోను చెడిపోయిన వేశ్య క్రైస్తవత్వం,
which is going to be burnt up and destroyed by God one day.
ఒకరోజు దేవుని చేత అది కాల్చివేయబడుతుంది.
And the pure holy bride of Jesus Christ called Jerusalem in Revelation 21 that will shine with its glory through all eternal ages.
ఇంకొకటేమో క్రీస్తు యొక్క పవిత్రమైన కన్యకైన యెరూషలేము, అది మహిమగలదై నిత్యత్వము కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం.
And the way to distinguish between the two, both may have gifts, remember.
ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలంటే ఒకసారి చూడండి, ఈ రెండింటికి కూడా వరాలు ఉంటాయి.
But only one will have the fruit of the Spirit, of humility and love and goodness and freedom from the love of money.
ఒకదానికి మాత్రమే ఆత్మ వరాలు ఉంటాయి, ప్రేమ, మంచితనము, దీనత్వము, ధనాశ నుండి విడుదల పొందుట.
So whenever you look at a preacher, this is what we need to look for.
కాబట్టి నువ్వు ఎప్పుడైనా ఒక బోధకుడిని చూసినట్లయితే ఆ బోధకునిలో వీటిని మనం చూడాలి.
Is he a true prophet? Is he a false prophet?
అతడు నిజమైన ప్రవక్త లేక అబద్ధ ప్రవక్త?
Is he a real sheep or a wolf in sheep's clothing?
అతడు నిజమైన గొర్రె లేక గొర్రె చర్మం వేసుకున్న తోడేలా?
This is such an important word for our day.
ఈనాడు ఎంతో ప్రాముఖ్యమైన మాట ఇది.
And the way to distinguish it is, does he preach the Sermon on the Mount?
ఈ తేడాను తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి కొండ మీద ప్రసంగాన్ని బోధిస్తున్నాడా లేదా అని చూడాలి.
Does he preach the narrow way that leads to life?
జీవమునకు పోవు ఇరుకు మార్గాన్ని ఆ వ్యక్తి బోధిస్తున్నాడా లేదా చూడాలి.
Or is he just showing off his oratory and his abilities?
లేక కేవలం తన వాగ్దాటిని తన సామర్థ్యాలని చూపిస్తున్నాడా?
Let's pray.
ప్రార్థన చేసుకుందాం.
Heavenly Father,
పరలోకపు తండ్రి,
in a day of deception we thank you for the light of your word which leads us along the right paths.
ప్రభు, ఎంతో మోసమున్న ఈ దినాల్లో మేము సరైన మార్గంలో నడిచినట్లు మీ వాక్యపు వెలుగును మాకు ఇస్తున్నందుకు వందనాలు.
So that we don't miss the way.
మేము ఆ మార్గాన్ని తప్పిపోకుండా.
We want to know the truth so that we are not deceived.
ప్రభు, మేము మోసపోకుండా ఉండటానికి సత్యాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం.
For these things are of eternal significance and value.
ఎందుకంటే ఈ విషయాలకు ఎంతో నిత్యత్వపు విలువలు ఉన్నాయి.
We pray in Jesus name.
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్.
ఆమేన్.